రామా అనగానే ఎవరో వచ్చి మనని కాపాడినంత భద్రత కలుగుతుంది. సత్యసాయి భగవానుడు ఈ రామశబ్దాన్ని ఎంత పరమ రమణీయంగా యోగశాస్త్రంతో అనుసంధానం చేశారో గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన సర్వజ్ఞుడు, పరమాత్మ, పరబ్రహ్మమూర్తి గనక మరి ఆయన చెప్పకపోతే ఎవరు చెప్తారు? యోగశాస్త్రం ఎరిగిన వాడు తప్ప యోగాన్ని గురించి చెప్పలేడు. దేవోభూత్వా దేవం యజేత్, ఈయన దేవుడే అని ఎవరు చెప్తారు? దివ్యత్వాన్ని సంపాదించుకున్నవాడు. సంపాదించుకోనివాడు కాసేపు అవునంటాడు, కాసేపు కాదంటాడు. ఆయన అన్నారు, రామశబ్దమే ప్రాణాయామం. మీరు మళ్ళీ ఇంకా గాలి బంధించి యాతనలు పడకండి. రా అనాలి అంటే రెండు పెదవులు తెరుచుకోవాలి, అది పూరకం. మళ్ళీ మా అనటానికి లోగా కుంభకం అయిపోతున్నది, పీల్చుకున్న గాలి లోపలుంటున్నది, దానిని కాసేపు నిలబెట్టాలి అంటే మా అనాలంటే రెండు పెదవులు కలుసుకోవాలి. పెదవులు ఓపెన్ అయితే అది పూరకం, అది క్లోజ్ చేస్తే అది రేచకం. కాబట్టి పూరక, కుంభక, రేచక అనేటువంటి ప్రాణాయామ విధానం కేవల రామనామం యందు మాత్రమే ఉన్నది. శివ అనాలనుకోండి, పెదవులు కదపక్కర్లే, పెదవులు రెండు కలవక్కర్లే. కృష్ణ అనాలి, పెదవులు కదపక్కర్లే, కలపక్కర్లే. రామ అంటే పెదవులు కదలాలి, కలపాలి, ముందు విడగొట్టాలి, మళ్ళీ కలుపుకోవాలి. ఇది ప్రాణాయామంలో. అందుకనే స్వామి ఆ రామశబ్దాన్ని అనమని చెప్పడంలో యోగం చెప్పారు. యోగం అనే పేరుతో చెప్పలే. ప్రేమముదిత మనసె కహో రామ రామ రామ్, అది ప్రేమముదిత మనసె కహో. ప్రేమతో చెయ్యి, ఇష్టంతో చెయ్యి, ఆనందంతో చెయ్యి, అనుభవంతో చెయ్యి, తాదాత్మ్యమైన స్థితిలో రామశబ్దాన్ని అనుకో. ఇది ఒక మహోత్తముడైనటువంటి, ఒక పురాణ పురుషుడు మాత్రమే చెప్పగలిగినటువంటి దివ్యమైన విద్యా విధానం ఇది. రామశబ్దానికి ఇంత అర్థం ఉన్నదా? ఉరికే రమయతి ఇతి రామః అంటాం. రామశబ్దంలో రకార, అకారం, అకారములు ఉన్నాయి, మూడు ఉన్నాయని చెప్తాం. రకారము రవి బీజమని, అకారము అగ్నిబీజమని, మకారము చంద్రబీజమని. కాబట్టి మూడు కలిపితే రామశబ్దమైందని. భారతీయమైనటువంటి సంఖ్యాశాస్త్రం ప్రకారం రామ అంటే రా అనేటువంటి శబ్దానికి రెండు, మా అనేటువంటి దానికి ఐదు, దాని పొటెన్సీ అని. రామ అని ఒక్కసారి అంటే 2 × 5 = 10 అని, మళ్ళీ రెండోసారి అంటే 10 × 10 = 100 అని, మూడోసారి కూడా అంటే 10 × 10 × 10 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరానని. మూడుసార్లు రామ అంటే 1000 సార్లు రామనామాన్ని చేసిన ఫలితాన్ని ఇస్తున్నది అని. ఎందుకన్నారంటే ప్రాణాయామంలో నాడీశుద్ధి జరుగుతుంది, నాదశ్రవణం కలుగుతుంది, నాదానుసంధానం జరుగుతుంది, లోపల ఉన్నటువంటి యోగాగ్నులన్నీ కూడా రగిలి రగిలి చిట్ట చివరికి చంద్రకళాస్థానాన్ని చేరుకుంటాయి. గనక కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని రమణులకి ఆ పేరు పెట్టారు. ఇక కడగా వారిని మహర్షి అని పిలిచారు. భగవాన్ అనగానే సత్యసాయి భగవానుడు ఎట్లా మనకి గుర్తొస్తారో, భగవాన్ అనగానే శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా గుర్తొస్తాడో, అట్లాగే ఆధునిక కాలంలో భగవాన్ అనగానే రమణులు గుర్తొస్తారు, అలాగే మహర్షి అనగానే వారే గుర్తొస్తారు. ఎందుకనంటే మనం ఉంటున్నటువంటిది ప్రపంచం. ఈ ప్రపంచమంతా కూడా దృశ్యమాన ప్రపంచం, బొమ్మగా కనపడుతున్నది, చాలా పిక్చరెస్క్యూగా ఉంది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం, పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా, ఎస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం, తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ దక్షిణము అమూర్తం ఎక్కడైందంటే కుడివైపున అయింది, ఎడంవైపునంతా అమ్మవారి శక్తి నడుస్తున్నది, అదే గుండె. ఇక్కడ కుడివైపున ఏం లేదు, మూర్తి అంటే బొమ్మ, అది అమూర్తమైంది, బ్రహ్మ అయింది. ఆ బ్రహ్మ ఎక్కడ ఉన్నదంటే మన దేహంలోనే ఉన్నది అనేటువంటి పరమాద్భుతమైనటువంటి విషయాన్ని శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రం ఓపెన్ చేస్తూనే మనకి స్పష్టం చేశారు. కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా అద్దంలో బొమ్మలా ఉందని ఇదంతా విచారణ. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒకనొక వ్యక్తి, ఒక మనిషి మనీషి కావాలి, ఉత్తమ స్థాయికి వెళ్ళాలి. ఆ మనీష అంటే కన్విక్షన్, స్థితప్రజ్ఞ, స్థిమితమైన అభిప్రాయం, అది మనీష. అదే మనీషా పంచకం. శంకర భగవత్పాదులు మనీషా పంచకం అని చెప్పడం అంటే 5 శ్లోకాలలో ఏం చెప్పారా, మనీష మనీషా మమ అంటూనే ఉంటారు. ఇది నా కన్విక్షన్, ఇది నా నిర్దుష్టమైన అభిప్రాయం. వాడు చండాలోస్తు ద్విజోస్తు వాడు ఎవడన్నా కానీ చీమలో దోమలో ఉన్నదంతా పరబ్రహ్మమేనని, పరబ్రహ్మము లేని జడము కానీ చైతన్యం కానీ ఈ ప్రపంచంలో లేదని నిర్ద్వంద్వంగా ఏకత్వాన్ని ప్రకటించినటువంటి కరుణాలయం అది. అది పూర్ణాద్వైతమూర్తి శంకర భగవత్పాదులు. కనుక ఈ మనిషి మనీషని సంతరించుకోవాలి. మన అభిప్రాయాలు రోజుకి మారిపోతుండకూడదు, నిశ్చితంగా ఉండాలి. పట్టిన పట్టు పట్టనే పట్టితివి, పట్టువిడునందాక అట్టె ఉండు అన్నారు. అది మనీష. స్వామి మనీష అని చెప్పకుండా పట్టిన పట్టు పట్టనే పట్టితివి, ఎట్లాగో పట్టుకున్నావు ఇందాక వచ్చావు, పట్టు విడునందాక అట్టే ఉండు. ఆ పట్టు విడటం అంటే నీ ఆత్మని నీవు ఎరగటమే. పుస్తకం చదువుతున్నావు అంటే అర్థమయ్యేదాకా చేతిలో బుక్ ఉండాలిగా. వీణ వాయిస్తున్నావంటే వాయించినంతసేపు వీణ ఉండాలిగా. ఆ తర్వాత వీణ వాయించవలసిన అవసరమే లేని నాడు వీణెందుకు, పుస్తకం ఎందుకు? కాబట్టి పట్టు విడునందాక అట్టె ఉండు ఆ మనీష. ఆ పద్యంలో దానిలో ఉన్న అర్థం అది. ఆ కొమ్మని పట్టుకోవటమే కష్టం. చే కొమ్మని అడిగేవాళ్ళు లేడు. మనంతట మనమే పట్టుకోవాలి. ఉద్ధరేర్ ఆత్మనాత్మానం. మనంతట మనం ప్రయత్నం చేయాలి. ఇదిగో ఈ జరుగుతున్నదంతా ఆ ప్రయత్నమే, పట్టుకునే ప్రయత్నం. పట్టుకుని దాన్ని వదిలేసేయకూడదు. ఈ మనీషి ఏం కావాలంటే మంత్రశాస్త్రాధ్యయనం చేత, అందరూ చేయలేరు కదా, మరణాత్రాయతే ఇది మంత్ర. మాట అనగా 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 అది మంత్రమైపోతుంది. భగవంతుడు ఉన్నాడు 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 అనుకుంటున్న కొద్దీ ఆయన ఉంటాడు. లేడు లేడు అనుకోండి, లేడు. లేనివాడికి ఎలాగూ లేడు, ఉన్నవాడికి మాత్రం ఖచ్చితంగా ఉన్నాడు. మరి ఉన్నవాడు మరణాన్ని గనక మంత్రం చేసుకోగలిగినట్లయితే, ఆలోచనలని బిగదీసుకుంటూ చక్కగా అనుకుంటూ ఉన్నట్లయితే, మంత్రాలు మంత్రాల స్వరూపము బీజాక్షరాలు వాటి వెనక ఉన్న దేవీ దేవతలు అధిష్టాన దేవతలు అన్నీ కలిపి వాడు ఋషి అవుతాడు. భగవంతుడు ఋషి కాడు. భగవంతుడు తన్న సర్వః, సర్వుడు ఆయన, శర్వుడు ఆయన. మహామంత్రార్ణవ గ్రంథంలో పరమేశ్వరుడికి చెప్పినటువంటి నామం సర్వభ్యః సర్వశర్వభ్యః. సర్వుడు ఆయనే, సర్వుడు ఆయనే, అన్నీ ఆయనే, అంతా ఆయనే, మార్పెరగనివాడు ఆయనే, అన్ని మార్పులకు కారణమైనవాడు ఆయనే. కాబట్టి ఈ సహ తన్న సర్వః అన్నప్పుడు స్వామి దాన్ని ఎండార్స్ చేశారు. తన్న సత్యః అనాలి కదా అనంటే తన్న సర్వః, అది కరెక్ట్, దాన్నే ఉంచు అన్నారు. సర్వశబ్దం ఈశ్వర శబ్దం కాబట్టి ఈశ్వరుడు తప్ప అన్యం లేదని ఈ గాయత్రి చెప్తున్నది కనుక దాన్ని అట్లా ఉంచమన్నారు. కాబట్టి ఒక గాయత్రిని అనటం ద్వారా కానీ, అనటానికి కారణమైన కారణం వల్ల కానీ, మూలం కానీ, సాధన కానీ, ప్రణవ శబ్దోచ్చారణ ద్వారా కానీ, ఈ మనీష వల్ల వాడు ఋషి అవుతున్నాడు. ఋషి అంటే అర్థం అది. మంత్రాన్ని ఉపాసన చేయాలి. మంత్రాన్ని జపం చేయటం వేరు, తపం చేయటం వేరు, అజపం చేయటం వేరు, మంత్రము తాను కావటం వేరు. ఆ మంత్రము తాను అయినటువంటి వేళ మంత్రద్రష్ట స్థితిని దాటి మంత్రము తానై అభేదమైనటువంటి స్థాయిలో ఉండి తాను ఋషి అవుతాడు. ఈ ఋషి ఋషిత్వంలో నుంచి బ్రహ్మర్షి కావాలి. బ్రహ్మర్షి అంటే సర్వం కల్విదం బ్రహ్మాని, అయమాత్మా బ్రహ్మాని, ప్రజ్ఞానం బ్రహ్మాని, త్వమేవాహం న సంశయ, చివరిగా తత్వమసి అని. ఈ నాలుగు మహావాక్యాలు అనుభవం గనక చేసుకున్నట్లయితే అతడు బ్రహ్మర్షి అవుతాడు. అంటే బ్రహ్మమును ఎరిగినవాడు బ్రహ్మమే అవుతున్నాడు అని కదా యోగేశ్వర కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది. బ్రహ్మమును ఎరగనివాడు ఎరుగుతున్నవాడు బ్రహ్మం కావటంలే, ఎరుగుతున్న ప్రయత్నంలో ఉన్నాడు వాడు. బ్రహ్మమును ఎరిగినవాడు ఏమవుతున్నాడంటే బ్రహ్మమే అవుతున్నాడు. నీట మునిగినవాడు నీరవుతున్నాడు. నీటి లోపలికి మనం తల ఉంచాం, మనకి నీటికి ఒక అభేద స్థితి ఏర్పడింది. అట్లాగే బ్రహ్మర్షి కావాలి. చిట్ట చివరగా అంతస్సుని, రోచస్సుని అంటే కాంతిని, అంతరంగాన్ని దాటి నభస్సుని చీల్చుకొని, అంటే ఆకాశం శూన్యాన్ని చీల్చుకొని, మహస్సును ఎవరు దర్శనం చేస్తారో, శూన్యానికి కారణమైన, శూన్యం ఏర్పడాలి అంటే ఎవరో మళ్ళీ కావాలి, ఎవరు ఆయన అని అది తానుగా భావించిన వాడు మహర్షి అవుతాడు. అంటే చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు పాతంజలి యోగః చిత్తవృత్తి నిరోధకః అన్నాడు. అక్కడ నిరోధించటం అంటే ఆపటము అని కాదు, ఆ వృత్తులు అన్నీ అధిగమించటం, దాటటం. ఆపితే ఉంది, మళ్ళీ లేస్తాయి. ఆ విజృంభించినటువంటి దానిని యోగ శక్తి ద్వారా, యోగ భావన ద్వారా, యోగుల సాంగత్యం ద్వారా, యోగశాస్త్రాధ్యయనం ద్వారా, యోగాన్ని అనుష్ఠానం చేయటం ద్వారా సర్వ ప్రకృతికి మూలమైన పరమేశ్వర శక్తి ఒక వ్యక్తి యందు ప్రవేశిస్తుంది. అందుకనే అది ప్రధానంగా గురువు ద్వారా ప్రవహిస్తుంది. కాబట్టి వివేకానంద స్వామి ఒక్కడుగా పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్కి వెళ్ళినప్పుడు నక్షత్రాలను నలిపివేయగల, ఖగోళాలను పిండి చేయగలిగినటువంటి మా రామకృష్ణ గురుదేవుల శక్తితో వచ్చానన్నాడు ఆయన. గురుశక్తి ఉత్తమోత్తమం. గురువు మనకి మార్గదర్శి అవుతాడు. ఎటువంటి గురువు ఉండాలి అంటే మళ్ళీ నిషిద్ధ గురువు, వాచక గురువు, సూచక గురువు, మోచక గురువు, బోధ గురువు, దీక్షా గురువు, అనేకమైన గురువులలో కారణ గురువు ఉత్తమోత్తముడు గనక మన జన్మకి కారణం, జన్మ సాఫల్యానికి కారణం చెప్పేవాడు గనక ఆయన మహర్షి అవుతున్నాడు. అంటే మనిషి మనీషి కావాలి, మనిషి ఋషి కావాలి, ఋషి బ్రహ్మర్షి కావాలి, బ్రహ్మర్షి మహర్షి కావాలి. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని యొక్క యోగశాస్త్ర అధ్యయనం అంతా కూడా ఆయన రచనలలో, నిన్నో మొన్నో అనుకున్నాం, ఇంటర్నల్ క్యారెక్టర్ పర్సనాలిటీ ఒకటి, ఎక్స్టర్నల్ పర్సనాలిటీ రెండవది. ఆయన రచించిన రచనలన్నీ అవి ఆయన బయటికి కనిపించే కారెక్కే కారు దిగే పల్లకి ఎక్కే పల్లకి దిగే ఆయన కాదు. ఆయన ఇంటర్నల్ పర్సనాలిటీ వ్యక్తిది ఏది అని మనం ఎవరినైనా గమనించాలంటే, పోతన గారు సాహిత్యకారుడా, భక్తుడా, కవిభక్తుడా, భక్త కవే, ఎన్ని మాటలన్నా చెప్పండి, ఆయన ఎవరు అని తెలుసుకోవాలి అంటే భాగవతం చదవాలి. వాల్మీకి బోయవాడా వేటగాడా, వాడి కులం ఏమిటి, ఇది విచారణ కాదు. వాల్మీకిని ఎరగాలి అంటే రామాయణం చదవాలి. అట్లాగే ఎవరినైనా మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు నిన్న ఇందాక కూడా అరవిందుల వారి ప్రస్తావన వచ్చింది కనుక, ఆల్ లైఫ్ ఈజ్ యోగా చదవాలి, సావిత్రి చదవాలి, ఎప్పటికైనా చదవగలిగితే ఇంటగ్రేటెడ్ యోగా చదవాలి, చదివితే అరవిందుల వారు తెలుస్తారు. ఆయన కథలో నుంచి అరవిందుల వారు మనకేం అర్థం కాదు, అయ్యే ప్రసక్తే లేదు. కావాలి అంటే ఆ రచనలు, త్యాగరాజస్వామి వారు మనకు తెలియాలంటే ఆయన ఎక్కడ పుట్టారు, ఏం చేశారు, ఉంచవృత్తి చేశారా లేదా, అది అవునా కాదా, ఆయన కీర్తనలు గనక చదివితే త్యాగరాజ హృదయం మనకు అర్థమవుతుంది. సత్యసాయి భగవానుడు దైవం అవునా కాదా అని మీమాంసలో ఇంకా ఎవడన్నా ఉంటే ఆయన చేసిన పనులు, ఆయన రాసిన వాంగ్మయాన్ని చదివితే ఆయన ఏమిటో అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు, మనం ఎంత చెప్పినా వాడు అక్కడే ఉంటాడు. ఎందుకని, స్వామి అనేకమైనటువంటి వాంగ్మయానికి, సనాతనమైనటువంటి ధర్మానికి పరమ రమణీయార్ద్రమైనటువంటి భూమికలో వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానం మనం గనక తెలుసుకోకపోతే స్వామి అర్థం గారు, నేను స్వామితో ఉన్నాను, స్వామిని చూశాను, స్వామితో కలిశాను, షేక్ హ్యాండ్ ఇది కాదు. నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చావా, పాద నమస్కారం తీసుకున్నావా, ఇది కాదు. స్వామిని నువ్వు అర్థం చేసుకున్నావా లేదా, చేసుకుని తదనుగుణంగా నువ్వు జీవిస్తున్నావా లేదా, ఆ ప్రేమని, ఆ సేవని, ఆ భావాన్ని, ఆ శక్తిని, అతిమానుషమైనటువంటి దాన్ని నీవు ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా ప్రదర్శించుకోగలిగావా, ఈ ప్రశ్నలు వేసుకుంటే మనకి స్వామి ఎంత అర్థమైనారు తెలుస్తుంది. లేకపోతే అర్థం కాదు. ప్రాజెక్టులు కట్టారు, అదో లెక్క, అది చాలా గొప్ప విషయమా స్వామి విషయంలో? సర్వసృష్టికి మూల కారణమైనటువంటి స్వామి 4 వాటర్ ప్రాజెక్టులు కడితే దేవుడైనాడా? దేవుడు కనుక అవి చేయగలిగారు, మనం ఎందుకు చేయలేకపోయినాం? కాబట్టి ఇదంతా ఒక పరిణామ దశ. అందుకనే సత్యసాయి భగవానుడి తత్వం ఏమిటి అని మనల్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు, ముక్తిని గురించి కాదు, ట్రాన్స్ఫర్మేషనే స్వామి యొక్క మూలతత్వం. మార్పు చెందుతూ ఉండాలి, చేంజ్ ఫర్ బెటర్మెంట్, నిన్నటికంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు. అటువంటి కావ్యకంఠ గణపతి ముని వారికి నామకరణం చేసి, యోగశాస్త్రాధ్యయనం చేసి, యోగంలో నిలకడ చెంది శాంతిర్నితాంతమహితా పరమాశ్య శక్తి వైరాగ్యం అద్భుతతమం కరుణాతు సాంద్ర జ్ఞానం నిరన్న కుహనం మధురంచ వృత్తం నృణాం నిదర్శనమయం రమణో మహర్షి. ఈయన మహర్షి స్థాయికి చెందినవాడని గమనించాలి అంటే అంతవరకు రమణ మహర్షిని ఎంతమంది చూడలేదు. మరి వీరొక్కరికి ఆ స్ఫురణ ఎట్లా కలిగిందంటే వీరు దానిని ఎరగగలిగిన శక్తి కలిగిన వాడు కనుక. ఆ శక్తి యోగశక్తి కనుకనే ఇంద్ర సంఘాలు చేసిన, రేణుకాస్తవాన్ని చెప్పిన, ఉమా సహస్రాన్ని అమ్మవారి శక్తిని 1000 విధాల చెప్పిన, ఇంద్రాణి సప్తశతి అంటే ఇంద్రాణి అంటే మెరపు తీగ అని అర్థం. ఇంద్రాణి అంటే అమ్మవారు, అమ్మవారి యొక్క నామం. ఆమె శక్తిని 700 శ్లోకాలలో ఆయన రాశారు. ఎట్లా కూర్చొని కాదు, నిన్న సావిత్రి ధారణలో నుంచి వచ్చిందన్న ఆమె కవ్యకంఠ గణపతిమను కూడా ధారణాస్థితిలో నుంచి పరమాద్భుతమైనటువంటి మహాకావ్య సృష్టి చేశారు. చివరగా యోగస్థితిలో ఆయన ప్రపంచానికి ఒక సందేశం కూడా ఇచ్చారు. ఆ సందేశం ఏమిటంటే, కొన్నాళ్ళు భగవాన్ రమణుల దగ్గర ఉన్నా చివరి దశలో ఆయన శిరసి అనేటువంటి ఖరగ్పూర్ దగ్గర అక్కడికి చేరుకున్నారు. తన శిష్యుల్ని పిలిచారు, ఫలానా రోజున 2:30 నేను ఈ దేహాన్ని వదిలిపెట్టబోతున్నాను అని చెప్పారు. చెప్పినప్పుడు వీళ్ళు నమ్మిన వాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు మాత్రం యాతన పడిపోయినారు. అంటే రేపటి నుంచి గురువుగారు కనపడనమాట అని. కానీ ఆయన అనుకున్న ప్రకారం, చెప్పిన టైం ప్రకారం శరీరాన్ని వదిలిపెట్టారు. వారు ఇచ్చిన సందేశం ఏంటంటే, రాజపుత్ర చిరంజీవ మా జీవ మునిపుత్రక జీవవా మరవా సాధో వ్యాధమా జీవమామర. ఓ రాజకుమారుడా, నువ్వు కలకాలం జీవించవయ్యా అంటున్నాడు. సంతోషమే, మనం ఎవరినైనా చిరంజీవ అంటాం కదా. రాజపుత్ర చిరంజీవ మా జీవ మునిపుత్రక, ఓ మునికుమారుడా నువ్వు ఎక్కువ కాలం జీవించద్దు అనగానే బాధపడతాం. ఇదేమిటి, రాజకుమారుడు బతకాలంటాడు, మునికుమారుడు పోవాలంటాడు? అంటే రాజకుమారుడు ఎందుకు బతకాలి అంటే తండ్రి చేసిన మహాపాపాలను వాడు మొయ్యాలి, అందుకని ఆ రాజకుమారుడు బతకాలి. తండ్రి చేసిన మహాపాపాలన్నీ వాడి అకౌంట్లో పడిపోతుంటాయి, ఇదంతా వదులుచుకునేలోగా వీడి జన్మ ఖర్చు అయిపోతుంది. అయినా తప్పదు, వారసత్వంలో తండ్రి మహాపాపమే వాడికి సంపద అవుతుంది, అదే కర్మభూమి అవుతుంది. దానిలో నుంచి వాడు మహాయాతనలు పడాలి. తండ్రి ఉండగా పాపకార్యాల వల్ల సుఖించిన వాడెవరంటే కొడుకే. తండ్రి మరణానంతరం పాపభారాన్ని మొయ్యవలసింది ఎవరంటే మళ్ళీ కొడుకే. కనుక కావ్యకంఠులు అంటున్నారు, రాజపుత్ర చిరంజీవ మా జీవ మునిపుత్రక, ఎందుకంటే మీ తండ్రి మౌని మహర్షి మహాత్ముడు, ఆయన కడుపున పుట్టావు. నీవు పుట్టి జీవించి దేహంలో ఉన్నప్పటికి కూడా దేహాత్మభావనని నశింపజేసుకొని జీవించవయ్యా అని అర్థం. మా జీవ అంటే నువ్వు మరణించు అని కాదు, జీవించిన ఉండక్కరలేదు అని. జీవించి ఉండటం అంటే నేను అనుకోవటం, అది నీకు అక్కరలేదు. నేను లేదు, నువ్వు లేదు, నీ తండ్రే ముని. ఆ బంగారంలో నుంచి కోసాం, బంగారమే వచ్చింది, నువ్వు హాయిగా ఉండు. జీవవా మరవా సాధో, ఓ సాధు పురుషుడా, మంచివాడివే నువ్వు, మంచి చేశావు చెడు చేశావు, కర్మఫలాలు అనుభవించటానికి ఉండు, కర్మానుభవాన్ని పూర్ణం చేసుకోవటానికి కూడా ఉండు. జీవవా మరవా సాధో, జీవించి ఉండగానే మరణాత్మ భావనలో ఉండు, నేను మరణించానని అనుకుంటూ ఉండు. ఎందుకంటే మరణించిన తర్వాత నీ తండ్రి దయ వల్ల నువ్వు ఎప్పుడూ జీవించే ఉంటావు. చూడండి, తండ్రి గొప్పవాడైనప్పుడు మహాత్ముడైనప్పుడు ఆయన వారసులంతా ఆ తండ్రి మరణించిన తర్వాత కూడా వాడు బతికుంటాడు. చివరగా వ్యాధ ఓ వేటగాడ మా జీవ మామర, నువ్వు బతకద్దు చావద్దు, ఎందుకంటే ఆ పిట్టను కొట్టావు కదా, దాని ప్రాణం పోయేటప్పుడు పాపం దానికి బతకాలని ఉందట. దాని బతుకుని బుగ్గిపాలు చేశావు గనక నువ్వు కూడా, నీ తండ్రి వేటగాడు గనక ఆ కడుపున పుట్టావు గనక నీవు ఉన్నంతకాలం కూడా ఏ రోజుకారోదే మరణమా జీవితమా, ఉన్నావా పోయినావా అనుకుంటూనే ఉండు అన్న. ఇటువంటివి కొన్ని కోకొల్లలు చెప్పారు కావ్యకంఠులు. కోకొల్లలు వందలు వేలు చెప్పారు. అంటే యోగశక్తిని ప్రజ్ఞాభూమికగా మార్చుకున్నటువంటి పవిత్ర భారతదేశం ఇది. ఇట్లా అనేక మంది, ఒకళ్ళ ఇద్దరా, 36,000 మందిని మనం అనుకున్నాం. అందరినీ చెప్పుకోలేకపోయినా సమయం లేదు కాబట్టి, ఉన్న సమయంలో వీళ్ళంతా, మనం అనుకున్న వాళ్ళంతా కూడా అనేక పార్శ్వాలకు సంబంధించిన వారు. అనేక కోణాలలో యోగశక్తిని ఈ ప్రపంచానికి ప్రసారం చేసినటువంటి వాళ్ళు. వీరితో పాటుగా వీరంతా యోగులైనారు. కొందరు తపస్సుల్ని చూశాం, కొందరు జ్ఞానుల్ని దర్శనం చేశాం, కొందరు మహాత్ముల్ని చూసి వచ్చాం, కలిసి వచ్చాం. చాలా గొప్పవాళ్ళు ఈ ప్రపంచం చేత ముద్ర వేయించుకున్న వాళ్ళు కూడా మన జీవితంలో ప్రవేశిస్తారు. ఇదంతా ఒక్క ఎత్తు. సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి సత్యసాయి భగవానుడి యొక్క ఆవరణంలో ఉండగలగటం, దానిని మించినటువంటి పరముక్తి మరొకటి లేదు. ఎందుకంటే భరద్వాజ మహర్షి దేవదర్శనానికంటే భగవంతుడి దర్శనానికి 400 ఏళ్ళు ఎదురు చూశాడు. ఏం లాభంలే, చూడలేకపోయినాడు. ఆయన మహర్షిగానే ఉండిపోయినాడు, తపస్సులోనే ఉండిపోయినాడు, మంచివాడే. కానీ భగవద్ దర్శనం చాలా దుర్లభం, అంత తేలిక కాదు. మనం ఇవాళ ప్రత్యేకించి భగవంతుడు ఎట్లా ఉంటాడు అని చెప్పాలి అనగానే, త్రేతాయుగం నాటి రాముణ్ణిను, ద్వాపరయుగం నాటి కృష్ణుణ్ణి కాస్త అధ్యయనం చేయగలిగితే వాళ్ళని మనం ఈ కంటితో చూడలేదు గనక, ఆ రెండు తత్వాలు జమిలిగా ఇమిడిపోయినటువంటి ఒక పరమాద్భుత దివ్యమూర్తిని మనం దర్శనం చేశాం. అది సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి సత్యసాయి భగవానుడు. వస్తు అదే, ఈశ్వరమ్మ కొడుకుగా ఒకడికి, పుట్టపర్తి సాయిబాబా గారు రెండోవాడికి, మూడోవాడికి మహిమలు చేసేవాడిగా మూడోవాడికి, ప్రాజెక్టులు కట్టించిన వాడిగా నాలుగోవాడికి, ఏదో పాతకాలపు యజ్ఞాలన్నీ కూర్చొని చేయించిన వాడిగా ఐదోవాడికి, ఎవరికి ఎట్లా కనపడాలో, ఎంతవరకు అర్థం కావాలో ఆయన అర్థమైనారు. కానీ ఆత్మని ఎరిగే ప్రయత్నంలో పరమాత్మ యొక్క భావనని, ఆ ఛాయలని, ఆ జాలుని, ఆ శక్తిని అవగతం చేసుకోవాలి అంటే శుభ్ర మనస్సు కావాలి, యోగాత్మ కావాలి, యోగసిద్ధి కలగాలి. ఆ యోగసిద్ధి కేవలం ఉపన్యాసంలో నుంచి రాదు, నిష్టలో నుంచి వస్తుంది. అది ఆత్మనిష్టలో నుంచి రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే, స్వామిన్నమాటే, ఎప్పుడైతే నా నుంచి నీవు ఏమీ కోరకుండా ఉంటావో, నీకేం కావాలో అది నేనిస్తాను. నీకేం కావాలో నువ్వు కోరుతున్నంతకాలం నువ్వు అడిగిందే ఇస్తుంటాను. నువ్వు అడగటం ఆపేసేయి, నీకేం కావాలో అది నేనిస్తా. అంటే ఏది ఇస్తే నీకు నిజంగా ఆనందము, తర్వాత ముక్తి కలుగుతుందో అది నాకు వదిలేయమన్నారు. కానీ అజ్ఞానం చేత, స్వామి ముందు పిల్ల పెళ్ళి కానివ్వండి, కొడుకు దేశం వదిలిపెట్టి ఇంకో దేశాన్ని తొందరగా వాడిని మీ అనుగ్రహంతో తరిమేయండి, లేకపోతే నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు మీరే చూసుకోండి, లేకపోతే నాకేదో కావాలి నాకివ్వండి, ఏముంది ఇస్తారు, పెద్ద కష్టమే ఉంది ఆయనకి, చాలా చిన్న విషయాలు అవి. పరమాత్మ నీవే నాకు కావాలి అని గనక మనం అడిగినట్లయితే, ఆయన ఎస్ అని గనక అన్నట్లయితే, ఆయనే మనవాడైనప్పుడు మనకి ఇంకా ఏం కావాలి? సాక్షాత్తు పరమేశ్వరుడే మన వాడైన తర్వాత ఇంకా ఈ చిన్న చిన్న విషయాలు మనల్ని యాతన పెడతాయా, బాధిస్తాయా? ఇవన్నీ కూడా ఈ యోగుల కథలన్నీ నిరూపణ చేస్తాయి. ఏం చేయవు, పరమేశ్వరుడికి సమర్పణ చేయాలి, శరణాగతి చేయాలి, వినయంగా ఉండాలి, ఈ పట్టిన పట్టుకొమ్మని వదిలిపెట్టుకోకుండా ఉండాలి. ఇది నిరంతరము జరిగేటువంటి ఈ ప్రవాహం, అనేక మలుపులు తిరిగి 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 ఎక్కడికి వెళ్తుంది? అది ఎక్కడో పుడుతుంది. ఓ గోదావరి నది, కృష్ణానది, దాని పుట్టుక, ఋషి పుట్టుక, నది పుట్టుక ఎవరికి తెలియదు. అక్కడ ఎందుకు పుట్టిందో తెలియదు, ఎప్పుడు పుట్టిందో తెలియదు, కానీ అది ఉంది, ప్రవహిస్తున్నది, పల్లానికి వెళుతూ వెళుతూ ఉన్నది, తాను వెళుతున్న దారినంతా శుభ్రపరుస్తున్నది, తాను శుభ్రపడుతున్నది, చివరగా సాగర సంగమం చేస్తున్నది, పరమేశ్వర భావనతో తనను తాను తమింపజేసుకుంటున్నది, కూడిపోతున్నది. ఇటువంటి మహాయోగాన్ని మనం అనుభవించాలి అంటే స్వామి యొక్క మహిమలు చెప్పుకుంటూ కాలం చల్లగొట్టే సమయం అయిపోయింది. అది కాదు, పరమాత్మ అంటే తెలియాలి. రామకృష్ణాది అవతారాలను గురించి తెలుసుకోవాలంటే రామాయణ భాగవతాలున్నాయి, భారతం ఉంది. యోగశాస్త్రం ఎరగాలి అంటే భగవద్గీత ఉన్నది. సత్యసాయి భగవానుడి యొక్క దివ్య ప్రబోధం తెలియాలి అంటే మహిమాన్వితమూర్తి అయినటువంటి స్వామిని ఆ కోణం నుంచి దాటి తాత్విక చింతనలో విచారణ చేయాలి. బహుశా సత్యసాయి భగవానుడికి ఎరుక కనుక, తానే ఎరుక గనక కోటి సమితిలో ఈ యోగ ప్రవాహం అనేటువంటి దానికి స్వామి ఒక అనుగ్రహ ఆశీర్వచనాన్ని పరమాద్భుతంగా అనుగ్రహించారు. తర్వాత యోగుల కథలని మహత్యాల కోసం చదవకండి. ఈ నాలుగు రోజులుగా ఎవరెవరి పరంగా ఏదన్నా కొన్ని మహిమలు చెప్పినా అది వారు కాదు. సాధారణమైన మానవుడి యందున్నటువంటి ప్రేమ చేత, వాత్సల్యం చేత ఏదో ఒక ప్రదర్శన చేయకపోతే మనకు నిదర్శన ఎట్లా కలిగేది? ప్రూఫ్ కావాలంటాం కదా. కాబట్టి ఆయన అవన్నీ ప్రదర్శిస్తుంటాడు. ప్రదర్శనే ఆయన కాదు అనేటువంటి భావనలో నిలకడ చెంది మనలోనే ఇచ్చా క్రియా జ్ఞాన శక్తులు ఉన్నాయి, వాటిని నిలబెట్టుకుందాం. మనలోనే సర్వశక్తులు ఉన్నాయి, గమనించుకుందాం. ప్రపంచంగా ఏది కనిపిస్తున్నదో అదంతా మనలో బీజప్రాయంగా ఉన్నది, దానిని గమనించుకుందాం. ఎన్నేళ్ళు వచ్చినాయని కాదు, ఎంత సాధించామని కాదు, ఇక్కడ సాధించేం లేదు, అనుభవించటమే. అనుభవం దగ్గర ఆగిపోవటానికి వీలు లేదు, అనుభూతిని చెందాలి. అనుభూతిని కూడా ఏదో ఒక ప్రాపర్టీలాగా మన దగ్గర పెట్టుకోవటానికి లేదు, విభూతి స్థాయికి వెళ్ళాలి. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటామే. నిదానవతి ఉపాసనలో పాలు నెయ్యి అయినట్లుగా మనం కూడా పరిణామక్రమంలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనండి, ఆ బెటర్మెంట్ అనండి, యోగైక స్థితి అనండి, దానికి ఏ పేరు పెట్టినా అటువంటి మహోన్నత స్థితికి సర్వేశ్వరుడైనటువంటి స్వామి మనందరినీ చల్లగా భద్రంగా నడిపించాలి అని స్వామికి మనసా వచస శిరస ప్రార్థన చేస్తూ, చిట్ట చివరగా స్వామి యొక్క ఒక అభయాన్ని గుర్తు చేస్తూ మనం ఇవాళ స్వస్తి పలుకుదాం. ఏ ఇంట నా చిత్రపటం ఉండునో, ఏ ఇంట నిత్యము భగవన్నామ సంకీర్తన జరుగునో, నేను ఆ తరాన్ని మాత్రమే కాక వారి వారి 21 తరాలను కాచుకుంటాను, చూచుకుంటాను అన్నారు స్వామి. 21 తరాలు చూడండి, ఇవాళ మనం చేసే పుణ్యం మన 21 తరాలకి చక్కగా పెనెట్రేట్ అవుతుంది. 21 తరాలు స్వామి యొక్క ఆరక్షణలో ఉంటాయి, ఇంకేం భయం? మనం ఉండాలి అంతే. ఆ ఉండదగినటువంటి ఈ ధనాన్ని మన పిల్లలకి ఇవ్వాలి, మన తర్వాత తరానికి ఇవ్వాలి, మన కడుపున పుట్టిన వారికి ఇవ్వాలి, ప్రపంచానికి ఇవ్వాలి. దాటాలి అన్ని బ్యారియర్స్ దాటుకుంటూ. ఏ సత్యసాయి భగవానుడు పుట్టపర్తిలో తమ అవతార కార్యక్రమాన్ని 86 క్రితం ప్రారంభించి సర్వదేశాలని కూడా, సర్వ ప్రపంచాన్ని కూడా పుట్టపర్తికి రప్పించారో ఆ ప్రజ్ఞ ఏమిటి అని విచారించినప్పుడు, ప్రేమను మించి మరొకటి లేదు, సేవను మించిన యోగం మరొకటి లేదు. ఇప్పుడు చెప్పుకున్న ఈ యోగాలన్నీ కూడా దేహపరమైనవి, మనస్సుపరమైనవి, విచారణపరమైనవి, శాస్త్రపరమైనవి, అవన్నీ మన తెలివితేటలతో కూడినవి, మన ఇంటలెక్ట్తో కూడినవి. అసలు ఏది యోగము? స్వామి చెప్పిందంటే సేవాయోగమే యోగం. దానిలో ఇవన్నీ మిడి ఉన్నాయి. కర్మభక్తి జ్ఞాన యోగములు 4 కలిపితే సత్యసాయి ప్రవచించిన, ప్రబోధించిన, ప్రసారించిన, అనుగ్రహించినటువంటి సేవాయోగంగా భావన చేస్తూ సర్వేశ్వరుడైనటువంటి స్వామి మనందరికీ సద్బుద్ధిని, సదవకాశాన్ని, సత్సంగ యోగాన్ని, నిత్య సత్సంగ యోగాన్ని పరిపూర్ణంగా అనుగ్రహించుగాక అని స్వామిని ప్రార్థిస్తూ, సాయిరాం.